ప్రార్థన చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుని వాక్యం చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 41వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. 46 మరియు వరేక మనస్కులై ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చదువుబడ్డ లేఖన భాగం నుంచి ప్రభు మా అందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. అల్లవంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మహిమ కలిగిన రాజా, ఘనమైన ఉన్నతమైన మా నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మా ప్రభువా, మీకు వందనాలు. మీరు సర్వోన్నతుడై ఉన్నారు. నాయనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు సర్వాధికారి అయి ఉన్నారు. మాకు చాలిన దేవుడై ఉన్నారు. మమ్మను ప్రేమిస్తున్నారు. మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మా మధ్య సహవాసం చేయడానికి కూడా మీరు ఇష్టపడుతున్నారు. మీరు చూపుతున్న ప్రేమంతటి కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా మధ్యకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని మీరు మాకు దయచేసినందుకు 8వ తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఉదయకాలం, మధ్యాహ్నం ఉపవాస ప్రార్థనలను, తిరిగి సాయంకాలం సెంటర్ కాన్ఫరెన్స్ లోను మీ సన్నిధులు గడపడానికి సిద్ధపడుతూ ఉండగా దినాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఉదయకాలం ప్రభువా, వచ్చిన ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభువానికి స్తోత్ర. రావాల్సిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చండి. ప్రభువానికి మమ్మల్ని ఆరాధనకు నడిపిస్తూ ఉన్న మెదక్ సహవాసాన్ని మీరు బలపరచండి, స్థిరపరచండి, విస్తరింప చేయండి. చదవబడ్డ లేఖన భాగం అర్థం అన్నట్లుగా మాకు సహాయం చేయండి. మహిమ మీరు తెచ్చుకోండి. ప్రతి ఆటంకం దూరపరచండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రిలారా, అందరికీ మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం కొన్ని దినాలుగా శుక్రవారం ఉదయకాలపు ధ్యానాల్లో భాగంగా సంఘము గురించి దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సంఘం పట్ల దేవుని ఉద్దేశాలను, సంఘం పట్ల దేవుని ఏర్పాటును, ఆలోచనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే గత వారం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనాల నుంచి సంఘములో చాలా ప్రధానమైనది ఐక్యత కలిగి ఉండటం, ప్రేమ కలిగి ఉండటం, ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుని యందు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలని, మనం ఏకత్వం కొరకు, ప్రేమ కొరకు బైబిల్ ఎంత బలంగా మాట్లాడుతూ ఉందో చాలా విషయాలు మనం చూస్తూ వచ్చాం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, బాప్తిస్మ ఒక్కటే, విశ్వాసం ఒకటే, ఒకటే నిరీక్షణ. కాబట్టి మనం ఒక్కటిగానే ఉండాలి, ఒక్కటిగానే ఉండాలి. చీలికలు, విభజనలు, విరోధ భావనలు ఏ కొసాన ఏ రూపంలో కూడా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఐక్యత లేకపోతే క్రీస్తు శరీరంలో అవయవాలన్నీ ఒక్క శరీరంగా ఉండాలి. ఐక్యత లేకపోతే ఎంత మాత్రం కూడా సంఘానికి ఆత్మీయతకు మంచిది కాదు అన్న విషయాలు మనం జ్ఞాపకం చేయబడుతూ వాక్య వెలుగులో అర్థం చేసుకుంటూ వస్తున్నాం. ఇదిని ముందు ప్రాముఖ్యంగా సంఘం వలన మనం ఏం లాభం పొందుకుంటాము అన్నది వాక్యపు వెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు సంఘానికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి, సంఘంలో నేను ఎందుకు ఉండాలి, ఒంటరిగా ఉంటే సరిపోదా, సంఘంలో ఉండాల్సిందేనా, ఒంటరిగా ఉంటే నాకు రాందేంటి, సంఘంలో ఉంటే నేను పొందేదేంటి అన్నది అర్థం చేసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. లాస్ట్ వీక్ ప్రకాశం యానివర్సరీకి వెళ్ళినప్పుడు ఆ ట్రైనింగ్ క్లాసెస్ లో ఇవే డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అందులో ఒక సిస్టర్ అడిగారు, సార్ మరి మేము చనిపోతే మమ్మల్ని ఎవరు సమాధి చేస్తారు అని అడిగింది ఆవిడ. సంఘం అంటే ఏంటి, సంఘాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, సంఘం రూపురేఖలు ఏంటి, సంఘం కొరకు దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి అనే డిస్కషన్ జరుగుతూ ఉంటే ట్రెడిషనల్ చర్చెస్ కోసం మాట్లాడుతూ సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే మనుషులు, విశ్వాసులు అన్నది అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తను అడిగిన సూటి ప్రశ్న, మేము చనిపోతే ఎవరు మమ్మల్ని సమాధి చేస్తారు, ఎస్ఎఫ్జే సంఘమా కాదా అంటే అందరూ ఎస్ఎఫ్జే సంఘమే అన్నారు. ఆవిడేముందంటే మేము చనిపోతే ఎవరు సమాధి చేస్తారు. నాకు తను యథార్థంగా అడిగింది కానీ చాలా మంది విశ్వాసులు దేని కొరకు సంఘాన్ని వెతుక్కుంటున్నారంటే సమాధిలో ప్లేస్ కోసం, పరలోకంలో స్థలం కోసం కాదట, పరలోకంలో స్థలం కోసం కాదట. ఆర్సీఎం వాళ్ళకి ఎక్కువ ఆస్తులుంటాయి, అంటే ల్యాండ్స్ ఉంటాయి, ముందుగా వాళ్ళు కొన్నారు కాబట్టి ఆర్సీఎం వాళ్ళ సమాధులు కూడా చాలా బాగుంటాయి, సిఎస్ఏ వాళ్ళు కూడా సమాధులు ఉంటాయి. మెయిన్ డినామినేషన్స్ లో విశ్వాసులకి గొప్ప భరోసా ఏంటంటే మేము చనిపోతే మాకు సమాధిలో ప్లేస్ దొరుకుతుంది. చాలా విచిత్రం అనిపించింది. అవునవును, మనకి పరలోకంలో స్థలం లేకపోయినా పర్లేదు, కానీ చస్తే మాత్రం సమాధిలో స్థలం ఉండాలి, అది మనకున్న గొప్ప మేలు సంఘం వల్ల, సంఘం వల్ల గొప్ప మేలు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. ఎంత సూటిగా ఆయన మాట్లాడతాడో, ఎంత సూటిగా ఆయన మాట్లాడతాడో. మృతులు తమ మృతులను తాకి పెట్టుకునేమ్ము, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అయ్యా మరి మా నాన్న చనిపోయేలాగా ఉన్నాడు, నేను వెళ్ళి సమాధి కార్యక్రమం చేసి వస్తాను నీ దగ్గరికి, ఆయన చనిపోయే వరకు ఆయనతో పాటు ఉండి ఆయన బాగోగులు చూసుకుంటాను అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు ఒప్పుకోల, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకునిమ్ము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోతున్న వాళ్ళని, నరకానికి పోతున్న వాళ్ళని, ఆత్మీయంగా గుడ్డుతనంలో ఉన్న వారిని బ్రతికించడానికి ఆయన ఎంతో భారం కలిగి భూమి మీదకి వచ్చి ఆయన బోధించి ఆయన ప్రాణం పెట్టి అంత కన్సెంట్ ఆయన కలిగి ఉంటే నిజంగా చాలా చిన్నగా, అంటే ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే ఎందుకే మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ చాలా చిన్న అవసరతల కొరకు సంఘాన్ని మనం చూస్తున్నాం. సంఘం వల్ల అసలైన లాభం ఏంటి, అసలైన లాభం ఏంటి అన్నది మనకు అర్థం కావట్లా, మనకు అర్థం కావట్లా, మనకు అర్థం కావట్లా. కాబట్టి కొంచెం సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటో, సంఘం వల్ల లాభం ఏంటో అర్థం చేసుకోవడం అవసరం అనిపించింది. లూకాసు వార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు, 9వ అధ్యాయము 57వచనం చూడాలి, 57 చూడాలి. వారు మార్గమును వెళ్ళుచుండగా ఒకడు, నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుషు కుమారుడికి తల వాల్చుకోటుగానే స్థలం లేదని అతనితో చెప్పాను. వస్తాను అన్నాడు. ఎందుకు వస్తానన్నాడంటే సెటిల్ అయిపోదాము. యేసుక్రీస్తు ప్రభు దగ్గర అద్భుతమైన శక్తి ఉంది, ఈయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, ఈయనకి చాలా కరిష్మా ఉంది, ఈయనకి చాలా మంది వెంబడిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తే నేను లైఫ్లో సెటిల్ అయిపోతాను అని ఆ వ్యక్తి అనుకున్నాడు కాబోలు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు, బాబు సెటిల్ అవ్వడానికి నువ్వు నా దగ్గరికి రావద్దు, భూమి మీద నాకు ఇంచు స్థలం కూడా లేదు, ఇల్లు లేదు, ఏమీ లేవు మరి, కాబట్టి అర్థం చేసుకుని వెంబడించు, మళ్ళీ డిసప్పాయింట్ అవుతావు అన్నాడు. రెండవ మాట 59, ఆయన మరి ఒక్కనితో నా వెంట రమ్మని చెప్పను, అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని ప్రాతిపెట్టి వచ్చేటప్పుడు సెలవు ఇవ్వమని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నువ్వు వెళ్లి దేవుని రాజ్యాన్ని ప్రకటించమని వానితో చెప్పాను. చచ్చిపోతే తీసుకెళ్లి సమాధిలో కప్పెట్టే పని చేయటం ఉత్తమమా, చచ్చిపోయిన వాడిని బ్రతికించే పని ఉత్తమమా? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు, రెండవ మరణం అనే నరకానికి జోగుతున్న వారిని బ్రతికించే పని కోసం నేను పిలిచాను. నువ్వేమో పోయి కప్పెడతానంటావేంది, అలాగ చచ్చిపోగా అని వెళ్ళి చక్కగా డబ్బులు మేళం పెట్టి పండగ కింద ఊరేగించి పూలు జల్లుతూ పైసలు జల్లుతూ సమాధి చేసి తర్వాత మంచిగా వండుకొని తిని తాగి తందనాలు ఆడేవాళ్ళు మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమ్ము, నువ్వు మాత్రం పోయి రాజసువార్తను ప్రకటించు అంటున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమైతే మనం దేన్ని వెతకాలి అర్థమవుతుంది. ఆయన దగ్గర సెటిల్ అయిపోదామని ట్రై చేయొద్దు. ఆయన సెటిల్ కాలేదు భూమి మీద. ఆయన దగ్గరికి వచ్చి నా ఫ్యామిలీకి ఏదైనా సహాయం చేయండి అని అడుగుదామని ట్రై చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభు ఏదో భూ సంబంధమైన మేలు చేసేవాడు కాదు, ఆత్మ సంబంధమైన రక్షణ కొరకు ఆయన లోకానికి వచ్చాడు, రక్షకుడు. అంతే, అది అర్థం కావాలి. మూడో వ్యక్తి కూడా వచ్చాడు ఆయన, 61, మరొకడు, ప్రభు నీ వెంట వస్తాను కానీ నా ఇంట ఉన్న వారి వద్ద సెలవు తీసుకుని వచ్చేటప్పుడు మొదట నాకు సెలవు ఇవ్వము, ఒకసారి పర్మిషన్ తీసుకొని వస్తానే, అందరికి చెప్పి వస్తే వాళ్ళందరినీ కనుగొని వస్తాను అంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. నువ్వు వెళ్ళి పర్మిషన్ అడగ్గాను, ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చి వెళ్ళు బాబు, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించు, సువార్త ప్రకటించు, ఆత్మ రక్షించు అంటారా? వెనక్కలాగుతారు. అట్లా కాకుండా ఎక్కడో దూర ప్రాంతంలో దుబాయ్లో ఉద్యోగం వచ్చింది, పెట్రోల్ బంకులు పెట్రోల్ కొడితే చాలు యూరోలు వస్తాయని చెప్పిన సంతోషంగా పంపిస్తారు, హారతిచ్చి పంపిస్తారు, డబ్బు కోసం పంపిస్తారు, లోక సంబంధమైన విషయాల్లో పంపిస్తారు, ఆత్మ సంబంధమైన విషయాల్లో వెనక్కలాగుతారు. వెనక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాడు. దయచేసి మనం ప్రధానంగా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న మాట, సంఘంలో ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి? సమాధిలో ప్లేసా? భూ సంబంధమైన ఆశీర్వాదాలా? ఆరోగ్యమా? ఏమొస్తుంది సంఘంలో ఉంటే? సంఘం వల్ల మనకు లాభం ఏంటి? సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏంటి అన్నది మనకు అర్థమైతే చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు నేను సంఘం యొక్క అవసరత ఏంటో, దాంట్లో మనకు ఉండే లాభాలు ఏంటో అర్థం చేయించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చదివిన మూలవాక్యము అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో సంఘం యొక్క ప్రారంభం. 3,000 మంది రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు. 3,000 మంది నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను, నేను ఎవరితో కలవను అన్నట్టుగా కాకుండా వారికి కలిసి ఉన్నారు, సహవాసం అందున్నారు, రొట్టె విరుచుట ఎందున్నారు, ప్రార్థన ఎందున్నారు, అపోస్తలు బోధ ఎందున్నారు. వారు మనం 46వ వచనంలో మనం మాట చూస్తున్నాం, వారు ఏక మనసులో ఉన్నారు. వారిలో వారి మనసు కలిసింది, వారు ఏకంగా ఉన్నారు. వారు తప్పక ఇంటింటి దేవాలయంలో కూడుకుంటున్నారు, స్తుతిస్తున్నారు. కాబట్టి ఏం సంఘం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? నేను వాడుక భాషలో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. సమాజంలో ఒంటరిగా మనం బతకగలమా? ఒంటరిగా ఉండాలా? ఒంటరిగా ఉండగలమా? పాతకాలంలో ఎక్కడో పొలాలన్నీ ఊరి చివరి ఉండేవి. ఊరి చివరి పొలాల్లో చిన్న షెడ్ ఉంటుంది. అలాంటి పొలాల్లో, అలాంటి ఇంట్లో ఎవరైనా కుటుంబాలు ఉంటారంటే ఎవరు ఉండరు. ఎందుకంటే ఒంటరిగా ఉండటం మేలు కాదు, క్షేమం కాదు. మనం అలా చేయబడాల. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడం. మనుషులు ఎక్కడ ఉంటారో అక్కడే ఉండాలి. అందుకే ఫ్రెండ్స్ ఉండాలి, బంధువులు ఉండాలి. ఏంటి ఉపయోగం దానివల్ల? చాలా ఉపయోగాలు ఉంటాయి, చాలా విషయాలు నేర్చుకుంటాం బంధువుల వల్ల, స్నేహితుల వల్ల, ఈవెన్ ఫ్యామిలీ వల్ల. అందుకే ప్రాముఖ్యంగా సంఘాన్ని చర్చ్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్ అంటారు. కుటుంబాల కుటుంబం మనం ధ్యానం చేసాం కూడా. నాకు ఎందుకు ఒక కుటుంబం ఉండాలి? ఒంటరి పక్షిలాగా, ఏకాకిలాగా నేను ఎందుకు ఉండకూడదు? నరుడు ఒంటరిగా ఉండుట ఎందుకు మంచిది కాదు? ఎందుకు పెళ్లి చేసుకోవాలి? మనకు తెలుసు కుటుంబం వల్ల లాభం ఏంటో. మనకు తెలుసు ఒంటరిగా బ్రతకలేమని కూడా మనకు తెలుసు. ఎక్కువ కాలం కొనసాగలేమని మనకు తెలుసు. లాంగ్ రన్ లో దెబ్బతింటామని మనకు తెలుసు. పాత నిబంధనలో ప్రసంగి ఒక మాట అంటాడు, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనాల వరకు రాయబడ్డ మాట 8, ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగ కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు, అతడు సుఖమునది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమై బహుచింత కలిగించును. ఒంటరి బ్రతుకు వ్యర్థమట, దుఃఖమట. 9, ఇద్దరి కష్టముల చేత ఉభయులకు మంచి ఫలం కలుగును, ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినా ఒకడు తన తోడి వాడిని లేవనెత్తును, ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాడిని లేవనెత్తువాడు లేకపోను. ఒంటిగాడే ఉండటం కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. సంఘం కోసం ప్రభు మాట్లాడుతున్నప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పేతురుతో అంటాడు 16వ అధ్యాయం అన్నాడు, నేను నా సంఘాన్ని కడతాను, పాతాలలోక ద్వారాలు దాని ఎదుట నిలవచాలు అన్నాడు. అబ్బా అంత అద్భుతమైన సంఘం ఎట్లా ఉంటది ప్రభు అని అడిగితే 18వ అధ్యాయం 19-20 వచనాల్లో ఇద్దరు ముగ్గురు నా నామాన ఎక్కడైతే ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటాను. ఎందుకు ఒకరుంటే ఉంటానంటలేదు, ఎందుకు ఇద్దరు ముగ్గురు అంటున్నామంటే, అవును అవును, ఒంటరిగా కాదు ఇద్దరు ముగ్గురు ఉండాలి. సంఘం అంటే నేను ఒక్కడనే సంఘం కాను, కనీసం ఇద్దరు ముగ్గురు. స్మాల్ చర్చెస్, హౌస్ చర్చెస్, ఫ్యామిలీ చర్చెస్. కాబట్టి పిల్లరా, ఖచ్చితంగా సంఘం ఉండాల్సిందే. దేవుని నిత్య సంకల్పం, అనాది సంకల్పం, పరలోకాన్ని ప్రభావితం చేయగలిగిన మెకానిజం, పాతాలను మూయగలిగిన మెకానిజం సంఘం. కూడి ఉండటం, కలిసి ఉండటం. పెద్ద అపోహ ఏంటంటే, అపోహ కాదు మంచిదే, మనం ఎస్ఎఫ్జేని అందరికీ మోడల్గా చూపించకూడదు, కలిసి ఉండటం అంటే ప్రధానంగా ఫిజికల్గా కలిసి ఉండాలి అన్నమాట మంచిదే. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా, ఒకరి కోసం ఇంకొకరు తెలియకుండా ఎట్లాగా సెల్ ఫోన్లో కలిసి ఉంటారు? అవును, సెల్ ఫోన్లో కలపడానికి కలిస్తే సరిపోతుందని చెప్పడం ఎంతమాత్రం మంచిది కాదు. అందుకోసం ఏం చేస్తున్నామంటే, ఆత్మీయ కలిగలు పెడుతున్నాం, యానివర్సరీలు పెడుతున్నాం, హౌస్ విజిట్స్ పెడుతున్నాం. మాక్సిమం వాకింగ్ చెప్పండి అన్న పిలిచిన ప్రేమ్ కుమార్ అని ఎవరు నాకు తెలుసు, నేనెవరు ఆయనకు తెలుసు. తెలియకుండా చేసేది కాదు, ఖచ్చితంగా తెలియాలి. ఈ ఆన్లైన్లో కూడుకోవడాన్ని మనం ఏమంటామంటే, ఇది యూట్యూబ్లో ప్రసంగం విన్నట్టు కాదు, చెప్పేవాడెవరో కూడా తెలియదు. వాళ్ళ మధ్య బాండేజ్ ఉండదు. ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఉన్న ఫాలోవర్స్ వాళ్ళ మధ్య బాండేజ్ ఉండదు. వాళ్ళు మాట్లాడి ఒక పని చేద్దాం అనుకోరు, ఏకీభవించడం సాధ్యం కాదు. మాక్సిమం ఎస్ఎఫ్జేలో చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ప్రతి జిల్లా సహవాసం ఒక సంఘం. ఎందుకు జిల్లా సహవాసం సంఘం అంటే, మీరు అందరూ ఒకే జిల్లాలో ఉన్నారు, మీరు కలుసుకోగలుగుతారు, చూసుకోగలుగుతారు. ఈవెన్ ఆ రోజు నేను అసలు చెప్పగలను మాట, అమ్మా మీరెవరైనా చనిపోతే మీ స్థానిక సహవాసం, మీ లోకల్ చర్చ్ మెంబర్స్ వచ్చినా రాకపోయినా ఎస్ఎఫ్జే మెంబర్స్ వచ్చి ఖచ్చితంగా బరియలు చేస్తారు, దానికి నాది భరోసా. మీ ఇంట్లో పెళ్లి జరిగితే మీ జిల్లా ఎస్ఎఫ్జే సహవాస సభ్యులు ఖచ్చితంగా వచ్చి మీ శుభకార్యంలో పాల్గొంటారు. పెళ్లి మీరే చేయండి అంటే పెళ్లి చేసే ఏర్పాటు కూడా చేస్తారు. హాస్పిటల్లో ఉంటే వచ్చి ప్రార్థన చేస్తారు. 157 ఎస్ఎఫ్జే సహవాసాల్లో నేను జ్ఞాపకం చేయడం ఇష్టపడుతున్న మాట, ఖచ్చితంగా బాడీగా కట్టబడ్డా మనం. ఒక ఆర్గానిక్ నొప్పి కలిగితే బాడీ ఎంత బాధపడ్డట్టుగా, ఒక ఆర్గానిక్ మెప్పు కలిగితే బాడీ ఎంత సంతోషించినట్టుగా. ఆ బాండేజ్ ఖచ్చితంగా ఉండాలి. లేదండి నేను ఇంట్లోనే కూర్చుంటాను, సెల్ ఫోన్లో వాక్యం వింటాను, సెల్ ఫోన్లో పాటలు పాడతాను, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు అంటే నువ్వు మేలు పొందవు, నువ్వు సంఘంలో ఎదగలేవు, సంఘంలో పాటు కూడా కాలేవు. ఆదిమ సంఘం ఏక మనసుతో ఉన్నారు, యూనిటీ చూడగలం. ఆది సంఘం ప్రేమతో ఉన్నారు, ఆస్తులు పంచిపెట్టారు. ప్రేమ, ఐక్యత రెండు చాలా ప్రధానమైనవి. రీసెంట్ గా యూట్యూబ్ లో ఒక డిబేట్ జరిగింది, ప్రేమ ఐక్య చర్చ అని చెప్పి. ప్రేమ ఐక్యత రెండు ఉండాలి సంఘంలో, కానీ గవర్నమెంట్ అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు, ఐక్యత లేదు, పెట్టారు అంతే, మనం మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి. రెండు కాపాడుకోవాలి, ప్రేమను చంపుకోకూడదు, ఐక్యతను చంపుకోకూడదు. ప్రేమను చంపుకోకూడదు, ఐక్యతను చంపుకోకూడదు. సంఘంలో అది ఉండాలి. ఇక్కడ ఆదిమ సంఘంలో ఏం చేస్తున్నామంటే, వాళ్ళ నేను ఒకటే ఈ ఒక్క మాట చెప్పి ముందుకెళ్తా. స్థానిక సంఘాలకు ఎస్ఎఫ్జేకి రెండిటికి తేడా ఏంటంటే, ఆదిమ సంఘం ప్రతిరోజు కూడుకుంది, స్థానిక సంఘాలు ప్రతిరోజు కూడుకోలేకపోతున్నాయి, ఎస్ఎఫ్జే సంఘాలు ప్రతిరోజు కూడుకుంటున్నాయి. ఇదొక్కటి మేలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయగలను. ఏ సంఘం అయినా ప్రతిరోజు అన్న మాట వాక్యంలో రాయబడింది, అది తిరగలేదు. కనీసం ఆదివారానికి పరిమితం కాకుండా స్త్రీల సమాజం కొడుకు పెడతారు, వెళ్ళాలి, ఉపవాస ప్రార్థన పెడతారు, వెళ్ళాలి, సిద్ధపాటు ప్రార్థన పెడతారు, వెళ్ళాలి. నేను అంటాను ప్రతిరోజు ఏదోడు పెట్టాలి, ప్రతిరోజు ఏదోడు పెట్టాలి, లేకపోతే ఈ రంగుల ప్రపంచంలో కొట్టుకుపోతాం, లోకం యొక్క ఆకర్షణలో పడిపోతాం, నిలబడలేం. కానీ ఏ సంఘం వల్ల కాని పరిస్థితుల్లో, టెక్నాలజీ మనకు ఆ ఫీజిబిలిటీ ఇచ్చింది. ఈవెన్ మనం రోజు చూసుకోగలం, ఇందులో మన కాన్ఫరెన్స్ కాల్లో వీడియో ఆప్షన్ ఉంది. ఎందుకు వీడియో ఆప్షన్ వద్దంటున్నామంటే, ఈ వీడియోస్ వల్ల డిస్టర్బెన్స్ అవుతాము, అవసరమైతే వీడియో ఆన్ చేసుకోవచ్చు, చక్కగా మాట్లాడచ్చు, ఎలా ఉన్నా చూడొచ్చు, ముఖాలు చూడొచ్చు, హాయ్ బాయ్ చెప్పొచ్చు, వందనాలు చెప్పొచ్చు, కలిస్తే ఎట్లాగే మాట్లాడుకుంటాం అలాగే మాట్లాడుకోవచ్చు. వాక్యం ప్రధానమైంది కాబట్టి వాక్యానికి విలువ ఇవ్వడం కోసం మీరు వీడియోస్ అన్ని క్లోజ్ చేసుకోండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తాం. లేకపోతే టెక్నాలజీ మనకి ఒకరిని ఒకరు చూసుకునే అవకాశం వచ్చింది. ప్రధానంగా మత్తయి సువార్త 18:19 ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామములో కూడి ఉందరో, ఎక్కడ ఎక్కడంటే నీ ఫీజిబిలిటీ, చెట్టు కింద, ఇంట్లోన, లేకపోతే మందిరంలోన, ఆన్లైన్లోన, ఆఫ్లైన్లోన, ఎక్కడైనా గ్యాదరింగ్ ఇస్ ఇంపార్టెంట్, ప్లేస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. అయితే బాండేజ్ రావాలి, ఎస్ఎఫ్జేని అన్ని సంఘాలకి మోడల్గా చూపించి రండి అని చెప్పడానికి నేను సాహసం చేయలేను, కానీ మేము అది చేయడానికి ట్రై చేస్తున్నాం, మనం దాన్ని చూడగలుగుతున్నాం. కాబట్టి సంఘం వల్ల నాకేంటి ఉపయోగం, సంఘం వల్ల నాకేంటి ఉపయోగం, నేనేం పొందుకుంటాను సంఘం దగ్గర, సంఘంలో నేను వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇది ప్రధానంగా మనం ఈ వాక్యంలో చూడాల్సిన మాటలు, వాక్యంలో చూడాల్సిన మాటలు. ఇక్కడ మొదటి మాట, సంఘం మనల్ని ఏం చేస్తుందంటే వాక్యంలో ఎదగడానికి సహకరిస్తుంది. అపొస్తల కార్యాల గ్రంథం 2:42 మొదటి మాట, వీరు అపొస్తల బోధలో ఉన్నారు, వారు బోధకి మొదటి స్థానం ఇస్తున్నారు. 2:42 అపొస్తల బోధలో ఎడతెగకుండా ఉన్నారు. 5:42 కూడా ప్రతి దినం దేవాలయంలోను ఇంటింట మానక బోధించుచు. 6:2 పేతురు అంటాడు, అప్పుడు 12 అపొస్తలులు తమ వద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుడు వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. బోధ ప్రధానంగా సంఘంలో ఏం పొందుకుంటామంటే టీచింగ్, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, దేవుడు ఏం చెప్తున్నాడు, ఏది మనకు క్షేమము, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. సంఘంలో, సంఘం అనే కుటుంబంలో ప్రతి సభ్యుడికి దేవుడు ఏం చెప్తున్నాడో, లేకపోతే దేవుని గ్రంథం ఏం చెప్తా ఉందో అది తెలియజేసే బాధ్యత సంఘం తీసుకుంటారు. అందుకే ఏ సంఘానికైనా మనం ఎందుకు వెళ్తామంటే వాక్యం కోసం వెళ్తాం. దీన్ని చాలా మంది ఈరోజు నాకు తెలిసిన మిషన్ ఫీల్డ్ లో ఉండి సంఘంలో ఉజ్జీవాన్ని కోరుకునే వాళ్ళు ఏమంటారంటే, ఇట్ మస్ట్ బి డైలాగ్, నాట్ మోనోలాగ్. బోధ ఎలాగుండాలి అంటే, బోధ ఎలాగుండాలంటే అవసరమైన విషయాలు అడిగి తెలుసుకునే పరిస్థితి ఉండాలి. నాకు ఒక ఇబ్బంది ఉంది బ్రదర్, నేను ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నాను, మీరేమంటారు అని అడిగితే సంఘంలో ఉన్న పెద్దలు, బోధకులు, నాయకులు, తమ్ముడా ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్పాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్పాలి. ఏదైనా ఒక అంశం మీద సంఘంలో టీచింగ్ జరిగితే అది అయిపోయిన తర్వాత అన్న మీరు చెప్పారు కానీ నాకు నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి, మీరేమన్నా కొంచెం నాకు క్లారిటీ ఇస్తారని అడగగలిగాను. యేసుక్రీస్తు ప్రభు హీ వాజ్ ఏ గుడ్ టీచర్, చాలా మంచి బోధకుడు, ఉపమానాలు వాడాడు. యేసయ్య చెప్తే ఇంకా అర్థం కాకుండా ఎవరికైనా ఉంటుందా? అనొద్దు, అర్థం కాలేదు. శిష్యులు వచ్చారు, అయ్యా మాకు అర్థం కాలేదు, దీని భావం చెప్తావా అని అడిగారు. యేసుక్రీస్తు ప్రభు నేను చెప్తే మీకు అర్థం కాలేదా అని అనలా, అర్థం కాదని నాకు తెలుసు, మీరు అడగాలని అలా చెప్పాను. కాబట్టి ఇదిగో విత్తివాని ఉపమానం యొక్క భావం ఇది, నేను చెప్పిన దాని భావం ఇది. చెప్పాడు, ప్రశ్న అడిగారు, యేసుక్రీస్తు ప్రభు వివరించాడు. ఓహో ఇప్పుడు మాకు అర్థమైంది అని అడిగారు. దయచేసి దయచేసి వినంటే సంఘంలో అలా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండాలి. సోమవారము గురువారము బైబిల్ స్టడీ పెట్టాం, కంప్లీట్ గా మాట్లాడుకోవడమే, కంప్లీట్ గా మాట్లాడుకోవడమే. ఈ వాక్యం మీకేమర్థమని చెప్పండి, మీకేమర్థమని చెప్పండి, మీకేమర్థమని చెప్పండి, అలా ఆలోచించకూడదు. అది అలా ఆలోచించడానికి కుదరదు. ఈ వాక్యం ఎలాగ ఆలోచించాలి, ఇదిగో కాంటెక్స్ట్ ఎట్లా ఉంది. ఎంత హెల్దీగా ఉంటుందో 3 గంటలు 4 గంటలు తెలియదు, సమయం తెలియదు. ఎందుకో ఆ పులిపీట దాన్ని పాడు చేసేసింది, పులిపీట దాన్ని పాడు చేసేసింది. పులిపీట మీద, పులిపీట అంటే పరిశుద్ధ స్థలం, దాని మీద నిలబడేవాడు దైవజనుడు, అభిషక్తుడు. అతను ఏం చెప్పినా ఇక దేవుడు పరలోకంలో చెప్పినట్టే అంతే. యేసుక్రీస్తు ప్రభు చెబితేనైనా అర్థం కాదేమో గాని, పులిపీట మీద నిలబడి చెప్పేవాడు చెబితే మాత్రం ఖచ్చితంగా అర్థమై తీరాల్సిందే. తిరిగి నాకు అర్థం కాలేదండి అని అడగడానికి సాహసం చేయకూడదు. అలా ఒకరు అడగడానికి సాహసం చేస్తే వెంటనే వచ్చే సమాధానం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, గో అండ్ ప్రే, గాడ్ విల్ రివీల్ యూ, డోంట్ ఆస్క్ ఇన్ ద కాంగ్రిగేషన్. పెద్ద మోసం, పెద్ద మోసం. ఆ మాత్రం దానికి చర్చికి రావడం ఎందుకు, ప్రార్థన చేసుకోవచ్చుగా కూర్చొని. అడిగే పరిస్థితి లేదు, నేర్చుకునే పరిస్థితి లేదు, కానీ సంఘాన్ని దేవుడిచ్చింది మాత్రం నేర్చుకోవడం కోసమే. బైబిల్ స్టడీస్, స్మాల్ గ్రూప్ డిస్కషన్స్, ఈవెన్ పాస్టర్స్ టీచింగ్స్, సండే స్కూల్ టీచింగ్స్, సండే స్కూల్ లెసన్స్, ఇవన్నీ అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవుడు ఏం చెప్తున్నాడో నేర్చుకోవాలి. దానికోసమే సంఘం, నేర్పించడం కోసమే సంఘం, నేర్పించడం కోసమే సంఘం. ఇంకా మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో ఎట్లా చూస్తామంటే, ఎట్లా చూస్తామంటే వాళ్ళు ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో మాటలన్నీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంత బాగుంటుందో మాటలన్నీ ఇక్కడ 8వ అధ్యాయంలో ఫిలిప్ మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరికి, ఇథియోపియా మంత్రికి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? బాబు నువ్వు బైబిల్ చదివి నీకేమైనా అర్థమైందా? అర్థం కాల. ఎవరి కోసం చెప్తున్నాడు ఈయన? ఏంది గొర్రెపిల్లేంది, నాకేం అర్థం కావట్లేదు, కొంచెం మీరేం చెప్తారా? ఆయన అవును నీకు ఇది అర్థం కాలేదా, చెప్తున్నాను చూడు. అర్థమైంది, బాప్తిజం తీసుకున్నాడు, సంతోషంగా మళ్ళా ఇథియోపియాకి వెళ్ళిపోయాడు. ఎంత బాగుంటుంది డిస్కషన్. పౌలు ఏం చేశాడంటే 3 నెలలు 6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడు సంఘంలో. 11వ అధ్యాయంలో అంత్యోకియ సంఘం పరిస్థితి మనం చదువుతాం. అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 26, వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహు జనములకు వాక్యం బోధించిరి. మొట్టమొదటి అంతియొకల శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. 1 ఇయర్ పాటు కూర్చున్నారు, 1 ఇయర్ పాటు సంఘానికి అన్ని విషయాలు చెప్పారు, బోధ జరిగింది, వాళ్ళు శిష్యత్వంలోకి వచ్చేశారు. నేను దయచేసి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, సంఘంలో జరిగే ఈ టీచింగ్ ఎట్లా ఉండాలంటే అర్థం అవ్వాలి. పరలోక భాష మాట్లాడకూడదు, నాలిక మడత పెట్టి మాట్లాడకూడదు. ఏదో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్పడం స్టార్ట్ చేయగానే మనిషిని ఆవహించేసాడన్నంత బిల్డప్ ఇవ్వకూడదు. క్యాజువల్గా వాడుక భాషలో అర్థమయ్యే రీతిలో, ఏమైనా అర్థం కాకపోతే ప్రశ్నలు అడగొచ్చు అన్న స్వేచ్ఛతో, ఒక డిస్కషన్ లాగా, ఒక కాన్సెప్ట్ కింద, ఒక టాపికల్ గా జరిగితే మేలు పొందుతారు. రేపు 24వ తేదీన విజయవాడలో తిమోతి ఎక్స్పోజిటర్ అకాడమీ బ్యాచ్ కంప్లీట్ చేసుకున్నారు. ఎస్ఎఫ్జే లీడర్స్ అంతా 208 మంది ఎన్రోల్ అయ్యారు. వాళ్ళందరికీ గ్రాడ్యుయేషన్ పెట్టాం. వాళ్ళ టీచింగ్ ఇదే, బాబు బైబిల్ అలా చెప్పింది, మనం అలా లేము, అర్థం కావట్లేదు, వాక్యం అర్థమయ్యేలా చెప్పట్లేదు సంఘాల్లో. నిజమే, చాలా విషయాలు నేర్చుకున్నాం. మళ్ళా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మీకేమైనా నేర్చుకోవాలి, మేము బలపడాలి, మేము సేవ చేయాలి, ఉద్యోగాలు చేసుకుంటూ ఇంట్లో కూర్చొని కూడా సేవ చేసే ఈ అవకాశం మేము వాడుకుంటామని మీకు అనిపిస్తే 2వ బ్యాచ్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. కండిషన్ ఏంటంటే 24వ తేదీ విజయవాడ వచ్చి ఎన్రోల్ చేసుకోవాలి. కనీసం మీలో ఆ ఒక్క సిన్సియారిటీ ఉందనుకుంటేనే బ్యాచ్లోకి అవకాశం ఇవ్వగలుగుతాం. రైట్. సంఘం వాళ్ళ ఉపయోగం ఏంటంటే బోధ జరగాలి, వాక్యంలో పెంచాలి, వాక్యంలో ఎదిగేటట్లుగా చేయాలి. ఆది సంఘం అది చేసింది. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రికలో ఈ మాట మనం చదవాలి. 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము కొన్ని మాటలు. 3వ అధ్యాయం 2వ అధ్యాయం కూడా చదవాలి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. 2వ అధ్యాయము 2వచనం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. నా వల్ల నువ్వు విన్నావు, నీకు అర్థమైంది. పౌలు తిమోతిని అంటాడు, నేను పౌలు, నువ్వు తిమోతి, నా దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్నావు, నీకు అర్థమైంది. నువ్వేం చేయాలి? సంఘానికి అది బోధించాలి. 2, సంఘానికి అలా బోధించే వాళ్ళకి నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి అప్ చెప్పారు అంటాడు. ఒకరిని ఒకరు బలపరుచుకోవటం వాక్యంలో. 3వ అధ్యాయంలో ఈ మాట చదవాలి. 3వ అధ్యాయము 14, 15లో కూడా మాట రాయబడింది. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలను బాల్యం నుంచి నువ్వు ఎరుగుదువు. నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి ఎందు నిలకడగా ఉండు. ఎంత బాగుంటుందో. తిమోతి ఎట్లా సేవకుడయ్యాడంటే అర్థమైంది, ఏం నేర్చుకున్నాడో అర్థమైంది. 14 వచ్చిన మాట మనం చూస్తాం, బాల్యం నుండి పరిశుద్ధ లేఖనాలు నువ్వు ఎరుగుదువు. ఇంట్లో చెప్పారు, అమ్మ చెప్పింది, అమ్మమ్మ కూడా చెప్పింది. వాళ్ళిద్దరూ నేర్పించాడు, నేర్చుకున్నాడు, బాల్యం నుంచి నేర్చుకున్నాడు, చక్కగా నేర్చుకున్నాడు. కిందకు వస్తే అంటాడు, వాటిలో నిలకడగా ఉండన్నాడు. అంటూ 16, దైవజనుడు సన్నద్ధుడు ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు. వాక్యం వల్ల ఏంటి ఉపయోగం? ఉపదేశం జరుగుతుంది. ఖండించుటకు వాక్యం వల్ల ఏంటంటే ఏమేమి తేడాలు ఉన్నాయో లోపాలు ఉన్నాయో వాక్యం చూపిస్తారు. తప్పుదిద్దుటకు కరెక్షన్స్ నేర్పిస్తుంది వాటిలో. నీతి యందు శిక్ష చేయటప్పుడు ఎలా నడవాలో ట్రైనింగ్ ఇస్తుంది వాటిలో. ఏదో కేవలం వినిపోవడం కాదు, వినిపోవడం కాదు, ఉపదేశం ఉంది, ఖండన ఉంది, దిద్దుబాటు ఉంది, శిక్షణ ఉంది. అది తిమోతి నేర్చుకున్నాడు, అది అందరూ నేర్చుకోవాలి, సంఘంలో అది జరగాలి, సంఘంలో అది జరగాలి. నేను మీ స్థానిక సంఘాలు వదిలేసి ఎస్ఎఫ్జేలో కలమని చెప్పి ఏ రోజు చెప్పలేదు. ఒకవేళ మీరు అలా అనుకుంటే మరలా చెప్తున్నాను, అది తప్పు. నేనేమంటానంటే ఏ సంఘం నిన్ను, ఏ సంఘం నిన్ను వాక్యంలో పెంచి పోషిస్తా ఉంది, అందులో ఉండు, అందులో ఉండు. ఎస్ఎఫ్జి ఎలాంటిది అంటే ఏ సంఘం కూడా రోజు ప్రార్థన పెట్టడం లేదు, ఇదిగో మేము పెట్టగలుగుతున్నాం, నువ్వు ఏ సంఘానికి వెళ్ళలేకపోతే, ఒకవేళ సంఘానికి వెళ్తున్నా సోమవారం నుంచి శనివారం దాకా ఖాళీగా కూర్చోబెడితే, ఖాళీగా కూర్చుంటే చల్లారిపోతావు, ఆరిపోతావు, కాబట్టి ఇది వాడుకో. కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, అన్న బాగుంది మా బంధువులకి ఏమైనా నేను లింక్ పంపించి వాళ్ళ కూడా కలపను అంటే, వద్దు, ఇది ఉద్యోగస్తుల కోసం ప్రారంభించింది. ఉద్యోగస్తులు అంటే కలపండి, ఉద్యోగస్తులు లేకపోతే కలపొద్దు అంటున్నాం. ఎందుకు కలపొద్దు అంటున్నామంటే కాన్సన్ట్రేషన్ పోతుంది. చాలా మంది ఉన్నారు రమ్మని అవకాశం ఉందంటే వచ్చి నేర్చుకుని బలపడేవాళ్ళు, కానీ మెయిన్ మనం పెట్టుకుంది ఇవి బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు బుర్రవాడతలా వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకోవాలంటే కాన్సన్ట్రేషన్ వచ్చింది. మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఏమి ఉద్యోగస్తులకైనా మీరు మిగతా చేయరంటే మరేం చేస్తాం, మా ఏర్పాటు అదే, మా దర్శనం అదే. పోలీసులు అని చెప్పి స్టార్ట్ చేసాం, ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్ల కోసం వెళ్తున్నాం. ఇలాగా చేయడం కరెక్ట్ కాదు కదా అంటే, అవును కరెక్ట్ కాదు, ఒప్పుకుంటాం, నా దర్శనం అలా ఉంది, అందుకే అలాగే వెళ్తున్నాం. కావాలంటే రికార్డు చేసి ఇస్తాం, అవి మీరు వినండి. లేకపోతే మీరేం చేస్తారంటే, మీ బంధువుల పట్ల భారం ఉంది కదా, మీరే ఒక కాన్ఫరెన్స్ పెట్టుకోండి, కావాలంటే మేము ఐడి ఇస్తాం, దానికి పేమెంట్ అంతా మేమే చేస్తాం, గైడ్ చేస్తాం. నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, టీచింగ్ జరగాలి, బోధ జరగాలి, వాక్యం అందాలి, వాక్యంలో ఎదగాలి. అది ఏ సంఘంలోనైనా ఉంటే అది మంచి సంఘం, మీరు మేలు పొందుతారు. మేము వెళ్తున్నామండి, మాకేం అర్థం కావట్లేదండి, టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఏమి అర్థం కాకపోతే టైం వేస్ట్ చేసుకోవద్దు. పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం, వాడికి ఏమీ రావట్లేదండి, ఏం చేస్తాం, ఏం చేస్తాం, టీసీ తీసుకొని వేరే దాంట్లో జాయిన్ అవుతాం. అర్థం అవ్వాలి కదా, అది జరగాలి, అది జరగాలి. నేను చాలాసార్లు అంటా, ఎస్ఎఫ్జీలు వాక్యం చెప్పే వాళ్ళకి ప్రారంభ దినాలు పెట్టేవాళ్ళం, తర్వాత అది ఆపేసాం. ఎలా చెప్తున్నారు వాక్యంలో మార్కులు ఎంత ఇస్తారు చెప్పండి అనేవారు, దాన్ని బట్టి ఆయనకు వాక్యం చెప్పే ఛాన్స్ ఇద్దామా లేకపోతే మానేద్దాం. ఎందుకు మానేద్దాం అంటే, ఎందుకు టైం వేస్ట్ చేయడం, ముందు ఆయన ట్రైనింగ్ పంపిద్దాం, ఆన్లైన్ ట్రైనింగ్ పెట్టిద్దాం, ఎట్లా చెప్పాలి నేర్పిద్దాం, తర్వాత వాక్యం చెప్పమందాం. వాక్యం అర్థం కాకపోతే ఏంటి ఉపయోగం, అర్థం అవ్వాలి కదా. కాబట్టి ప్రిలరా, సంఘం వల్ల మనం పొందే మొదట మేలు దేవుని జ్ఞానంలో ఎదుగుతాం, వాక్యంలో ఎదుగుతాం, బోధలు ఎదుగుతాం, టీచింగ్లో ఎదుగుతాం. అది జరగట్లేదు అంటే మాత్రం నువ్వు జాగ్రత్త పడాల్సిందే, నువ్వు ఆలోచించుకోవాల్సిందే. రెండో మాట ఏంటి సంఘం వల్ల మనకు ఉపయోగం, అపొస్తల కార్యాల గ్రంథం 2:46 వరేక మనస్కులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టు విరిచుచు దేవుణ్ణి స్తుతించుచు. ఆ మాట మీద మనసు పెట్టాడు, దేవుణ్ణి స్తుతించుచు. మనం ఒక కాంగ్రిగేషన్ గా కలిసి వచ్చినప్పుడు, ఒక సంఘముగా మనం కూడుకున్నప్పుడు ఏంటి మనం పొందుకునే లాభం అంటే, కలిసి ఉండటం నేర్చుకుంటాం, కలిసి ఆరాధించడం నేర్చుకుంటాం, కలిసి స్తుతించడం నేర్చుకుంటాం. నేను దీన్ని బలంగా నమ్ముతాను. ఎస్ఎఫ్జేలో సోలో సాంగ్స్ ఉండవు, కాన్ఫరెన్స్ కాబట్టి అందరూ కలిసి పాడితే నాయిస్ వస్తుంది కాబట్టి మనం అట్లా పాడుతున్నాం. కానీ ఏ మీటింగ్ అన్నా చూడండి, సోలో సాంగ్ ఉండదు. మంచి సువార్త గాయకుడు అండి, పాట అడుగుతున్నాడు ఇవ్వమండి, అంత మంచి సువార్త గాయకుడు అయితే అందరితో కలిసి పాడమని చెప్పండి. ఒంటరిగా జీవించడానికి కాదు కదా సంఘం పెట్టింది, నేను సెపరేటు అని చూపించుకోవడానికి కాదు కదా సంఘం ఉంది. నేను అందరితో పాటు కలిసి ఉన్నాను, కలిసి ఉంటాను, కలిసి వెళ్తాను. యూనిటీ, ఐక్యత ఉండాలి, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండాలి, ప్రేమ ఉండాలి. కాబట్టి సంఘంలో ఏం చేస్తున్నారట, కలిసి దేవుని స్తుతిస్తున్నారు. పాటలు నేను నన్ను అపార్థం చేసుకోవద్దు, పాటలకి నేను వ్యతిరేకను కాదు. మొదటి పాటల ఆల్బమ్ రిలీజ్ చేశాం, రెండవ పాటల ఆల్బమ్ కోసం పనిచేస్తున్నాం, కొన్ని పాటలు మార్చుకుంటున్నాం. ప్రతి ఆరాధనలో పాట ఉంది, కానీ పాటలు పాడే వాళ్ళ యాటిట్యూడ్కి నేను వ్యతిరేకని, పాటలు పాడే వాళ్ళ యాటిట్యూడ్కి వ్యతిరేకని. అన్న ఈ సిస్టర్ చాలా బాగా పాడుతుంది, అయితే మోసపోయే ఉంటుంది. ఎక్కడ మోసపోయి ఉంటుంది, ప్రతి ఒక్కరు ఏమని ఉంటారంటే అమ్మా నువ్వు పాట చాలా బాగా పాడతావు అని చెప్పి ఉంటారు. ఆమె ఏమనుకుని ఉంటుంది అంటే దేవుడు నన్ను పాటలు పాడడానికి ఏర్పాటు చేసుకుని ఉన్నాడేమో అనుకుని ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆవిడికి పాటలు పాడే ఛాన్స్ మాత్రం ఇచ్చి ఉంటారు. ఇప్పుడు పెద్ద ప్రమాదం ఏంటంటే ఆవిడికి పాటలు తప్ప ఏమీ రాదు, ప్రార్థన రాదు, వాక్యం రాదు, మిగతా అన్నిట్లో వెనకబడిపోయి ఉంటుంది. పాటల్లో ఉన్న ప్రమాదం అది. అలా కాకుండా కలిసి పాడటం వేరే, కలిసి పాడుతూ ఉంటే మనం ఆరాధించుకోగలుగుతాం. ఒంటరిగా పాడుతున్నప్పుడు ఇంకా పెద్ద ప్రమాదం ఏంటంటే సాతాను క్వైర్ లీడర్, పాటలు పాడే బృందానికి నాయకుడు. పాటలు పాడే వాళ్ళందరూ సాతాను పడిపోయినట్లుగానే పడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడో పడిపోయి కూడా ఉంటారు. నా భయం ఏంటంటే కొంతకాలం పాటలు పాడు మానేస్తారు మీరు అంటాను. అదేంటి బ్రదర్, బైబిల్ చదువుతావు అప్పుడు, ప్రార్థన చేస్తావు, అందులో ఎలాగనో బాగానే ఉన్నావు, ఏంది పాటలు పాడడంలో గొప్పతనం ఏముంది? ఇప్పుడు భక్తి పాటలే కదా, నేను కష్టపడి రాయాలా, ట్యూన్ చేయాలా, అలా కొత్తగా పాడాలా, ఎవరికి నేర్పించాలా, అది భక్తి పాటే కదా. ఫీడ్ అయిపోయింది కదా మైండ్లో, అందులో నువ్వు పెద్ద కష్టపడిపోయేది ఏముంది, ఏమి లేదు. కానీ కొంతకాలం కామ్గా ఉండు, వాక్యం చదువు, ప్రార్థన చేసుకో. ఇప్పుడు అందులో బలపడుతున్నారు అన్నప్పుడు తప్పకుండా పాడు, బ్యాలెన్స్ చేయి, బ్యాలెన్స్ చేయి. పిల్లరా, కాంగ్రిగేషనల్ సింగింగ్ అన్నది మనకి ఐక్యతను తీసుకొస్తుంది. కీర్తన గ్రంథం 34వ కీర్తన 3వ వచనంలో కీర్తనకారుడు ఇలా అంటాడు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 3వ వచనంలో ఇలా అంటాడు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. కలిసి పాడదాం, కలిసి స్తుతిద్దాం, రండి కూడి పాడదాం. ఆ మాటలే, ఆ మాటలే ఆయన మాట్లాడుతున్నాడు. రండి ఉత్సాహగానం చేద్దాం, మన దేవుణ్ణి స్తుతిద్దాం, రండి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, ఒకనొక్కడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమైన గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు. కాంగ్రిగేషనల్ సింగింగ్, అందరూ కలిసి పాడుకోవటం, పాడుకున్న పాటల భావాన్ని అర్థం చేసుకోవటం. ప్రధానంగా ఏం జరగాలట, బోధ, హెచ్చరిక. వాక్యం వల్ల జరిగేది అదే, పాటల వల్ల జరిగేది అదే. బోధ పాటలతో హెచ్చరించుచు, కీర్తించుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. పెద్ద ప్రమాదం ఈరోజు. ఎలాంటి ప్రమాదం గుండా వెళ్తున్నామంటే, లక్షల్లో వీసి వచ్చిన పాటలన్నీ ఉంటాయి, లక్షల్లో వీసి వస్తున్న పాటలన్నీ ఉంటాయి. ఏం బోధ ఉంది, ఏముండదు. ఏమి హెచ్చరిక ఉంది, ఏముండదు. ఏ దిద్దుబాటు ఉంది, ఏముండదు. మరి ఏంటిది, ఏంటిది, ఏంటిది? ఆయన ఫీలింగ్, ఆయన కవిత్వం, ఆయన కవి హృదయం. ఆయనకి ఏదో వచ్చింది, అది మన ఎత్తిమీద రుద్దడానికి పెట్టాడు. పాడుతున్న మనం, నేనంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడుకో, వాక్యం సమృద్ధిగా ఉంటుంది. సియోని కీర్తన పాడుకో, వాక్యానుసారంగా రాయడానికి ట్రై చేస్తారు. హోసన్న పాటల్లో కూడా ఆయన పెద్ద ఆయన రాసేటప్పుడు వాక్యాన్ని పాటలుగా పెట్టడానికి ట్రై చేసేవాడు. ఇప్పుడు అది మిస్ అయింది అనిపిస్తా ఉంటుంది. వాక్యానుసారమైన పాటలు, బోధ కలిగే పాటలు, హెచ్చరిక కలిగే పాటలు, అలాంటి పాటలు ఎవరు రాసినా పాడుకోండి. కాంగ్రిగేషన్ గా మేలు కలుగుతుంది. చాలాసార్లు ఏమవుతుందంటే మనకు అర్థం కాదు, ఏం పాడతాం అర్థం కాదు, ఎందుకు పాడతాం అర్థం కాదు. పరవాసిని నే జగమును ప్రభువా అన్న పాట ఏమి సమాధి కార్యక్రమంలో పాడుకోవాలా, సంఘంలో పాడుకోకూడదా? పరదేశులము ప్రియులారా, అది కూడా సమాధిలో పాడుకోవాలా, సంఘంలో పాడుకోకూడదా? నిజంగా పాడుకుంటే ఎంత ఆదరణ పొందుతామో. సమాధి పాటలన్నీ సంఘంలో పాడేది, వాటిని సమాధి పాటలుగా మార్చేశారు. సిలువ పాటలు ఎప్పుడు పాడుకున్నా మంచిదే, అవేమో గుడ్ ఫ్రైడేకి ఎస్ట్రాగా పాడుకోవాలంటున్నారు. అర్థం చేసుకుందాం, పాటలు స్వరాలు కలుస్తాయి, పాటల్లో భావం మన హృదయ మన మైండ్ లో ప్రింట్ అయిపోతుంది. వాక్యానుసారమైన పాటలు పాడుకుంటా ఉంటే మేలు పొందుతాం, మేలు పొందుతాం. కొలసలకు రాసిన పత్రిక 3:16 కొలసలకు రాసిన పత్రిక 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు. ఏం జరగాలంటే బోధ, టీచింగ్ ఉండాలి. నీ పాటలో బోధ ఉండాలి, నీ పాటలో బోధ ఉండాలి. ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. సమస్త విధముల జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీరు సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యము పాట రూపంలో ప్రింట్ అయిపోతుంది, ప్రింట్ అయిపోతుంది. పాట గొప్పతనం అది, పాట గొప్పతనం అది, అది ప్రింట్ అయిపోతుంది, అది మైండ్ లో కూర్చుంటారు. అట్లా ఉండాలి, అట్లా ఉండాలి. పాడుకోండి, పాడుకోండి, బోధ జరగాలి, బుద్ధి రావాలి, వాక్యం జ్ఞానం సమృద్ధిగా నివసించాలి, దేవుని కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. పిల్లరా, సంఘంలో మనం కలిసి దేవుణ్ణి ఆరాధించగలుగుతాం, కలిసి దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ఆరాధించటం, స్తుతించటం, పాటలు పాడటం, గణపరచటం అన్నది, అది కూడా మనల్ని బలపరిచేది. మనం ఐక్యతలోకి వస్తాం, మనం బోధ పొందుతాం, మనం కరెక్షన్ పొందుతాం, మనం కరెక్షన్ పొందుతాం. వాక్యం సమృద్ధిగా హృదయంలో నివసిస్తుంది, ఆ మాటలు కూడా మనం చూడగలుగుతున్నాం. ఫైనల్ గా 3వది సంఘం వల్ల నాకు 6 ఉన్నాయి, 3 చెప్పగాను నాకున్న సమయాన్ని బట్టి. మిగతా విషయాలు ప్రభు చేతి మీద తర్వాత ధ్యానం చేస్తాం. 3వది సంఘంలో మనం ఏం నేర్చుకుంటామంటే, సంఘంలో మనం అయితే ఏం నేర్చుకుంటామంటే, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. మనల్ని ప్రశ్నించేవారు సంఘంలో ఉంటారు, ఉండాలి. నా పర్సనల్ మ్యాటర్లు నువ్వు చేపెట్టద్దు అనుకో, ఫ్యామిలీలో మాట అంటావు, నా గొడవ మీకెందుకు, నా సంగతి మీకెందుకు అంటావు అనో కదా. ఫ్యామిలీలో ఎలా ఉంటావంటే ముఖం చూసి, ఎరా ఎందుకు అలా ఉన్నావు, నీరసంగా ఉందా, ఆరోగ్యం బాగాలేదా, మనసు బాగాలేదా, ఆఫీసులో ఏమైనా ఇబ్బంది అయిందా, ఏమైనా కష్టంలో ఉన్నావు చెప్పరా బాబు. ఎంత బాగుంటుందో కుటుంబంలో, ఏమి నేను బాధపడతా ఉంటే మీరేమి నన్ను అడగరా, నా కోసం తెలుసుకోరా. అడగకపోతే ఒప్పుకోము, అడగాలి, మాట్లాడుకోవాలి, కలిసి కూర్చోవాలి. అకౌంటబిలిటీ ఉంటుంది. అవసరం, చాలా ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీ పత్రిక 10:24 నుంచి మనం చదివితే, హెబ్రీ పత్రిక 10:24 నుంచి మనం చదివితే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒక్కనినొక్కడు హెచ్చరించచ్చు. ఎందుకు కూడుకోవాలి సమాజంగా? ఎందుకు కూడుకో సమాజంగా? ఏదో ఆయన చెప్పాడు కాబట్టి వచ్చామనండి, అటెండెన్స్ వేయించుకోవడానికి. ఇక మీరేమి మమ్మల్ని అడగొద్దు అని కాదు. ఎందుకోసం కూడుకోవాలట? ఒక్కనినొక్కడు హెచ్చరించచ్చు. హెచ్చరించుకోవటం, ఎవరైనా తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ గొడవ మనకి ఎందుకని అనొద్దు? అనొద్దు, తెలియదేమో చెప్దాం, తెలిసి చేస్తున్నారేమో, మార్చుకుంటారేమో చెప్దాం. హెచ్చరిక జరగాలి. తర్వాత ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు ప్రేమ చూపాలి, సత్కారం చేయుటకు సత్కారిగా చేయాలి, ఒకరినొకడు పురు కొలుపుకోవాలి, రేపుకోవాలి, రేపాలి, ఎంకరేజ్ చేయాలి, ఎడిఫై చేయాలి, కరెక్ట్ చేయాలి, కరెక్ట్ చేయాలి. కాంగ్రిగేషన్లో జరగాల్సింది అది, కాంగ్రిగేషన్లో జరగాల్సింది అది. చాలా తక్కువ సంఘాలు మనం చూస్తున్న ట్రెడిషనల్ చర్చెస్ లో చాలా తక్కువ సంఘాలు వచ్చిన వాళ్ళందరికీ వందనాలు చెప్పుకోవడం, పక్కనకు వచ్చిన వాళ్ళకి వందనాలు చెప్పటం చాలా తక్కువ సంఘాలు. ఒక కుటుంబం రావడం మానేసింది. ఎందుకు రావట్లేదు ఆ కుటుంబానికి? ఫోన్ చేద్దాం, ఇంటికి వెళ్దాం, ఏమైనా ఇబ్బందులు ఉన్నా తెలుసుకుందాం. ఏదైనా కుటుంబానికి బాగాలేదు, పలానా వాళ్ళకి బాగాలేదు, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు, కుటుంబం అంతా వైరల్ ఫీవర్స్ వచ్చాయని చెప్పి తెలుసుకొని సంఘంతో చెప్పటం, సంఘం అంతా ప్రార్థన చేయటం. ఎట్లా ఉన్నారు తెలుసుకోవాలి, అకౌంటబిలిటీ ఉండాలి, అడగాలి, అడగాలి. మనల్ని అడగకపోతే మనం చెడిపోతామండి, మనం అడగకపోతే మనం పడిపోతామండి. మీరు ఎట్లా మమ్మల్ని అడుగుతారు అనకూడదు. సంఘానికి దేవుడు ఫ్యామిలీగా పెట్టాడు, అధికారం ఇచ్చాడు, హెచ్చరించమన్నాడు, రేపమన్నాడు, దిద్దుబాటు చేయమన్నాడు, ఒకవేళ ఒప్పుకోకపోతే వెలేసేయమన్నాడు, తీసేయండి అన్నాడు, కరెక్షన్ తీసుకోకపోతే. మనల్ని అడిగేవాళ్ళు లేకపోతే ప్రమాదం. మనల్ని అడిగేవాళ్ళు ఉండాలి, మనకు చెప్పేవాళ్ళు ఉండాలి, మనకు నేర్పించేవాళ్ళు ఉండాలి, మనల్ని గైడ్ చేసేవాళ్ళు ఉండాలి, మనల్ని పట్టించుకునేవాళ్ళు ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 6:1 గలతీయులకు రాసిన పత్రిక 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఉంటుంది. సోదరులు ఉంటాయి, పడిపోతా ఉంటారు. నీకు తెలిసింది ఏం చేయాలట? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపకూడదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాడిని మంచి దారికి తీసుకురావాలి. అది ప్రధానమైంది. ఎవరెలా పోతే నాకెందుకు అనుకునేది కాదు సంఘం అంటే. ఎవరెలా పోతే నాకెందుకండి అనుకునేది కాదు. ఎవరైనా తప్పిపోతే ప్రేమతోటి అర్థం చేసుకుని వెళ్ళి వారిని తీసుకురావాలట, మంచి దారికి వారిని తీసుకురావాలట. రెండో మాట, ఒకని భారాలు ఒకడు భరించి, మిగతా వాళ్ళ కోసం నాకు అనవసరం కాదు, మిగతా వాళ్ళ విషయంలో నా సోదరి, నా సోదరుడు, నా కుటుంబం. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అది క్రీస్తు నియమం. ఐదో వచనం, ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలను కదా. ఎవరి పని వాళ్ళు చేసుకుని మిగతా వాళ్ళ విషయాల్లో కూడా మనం బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఎవరైనా తప్పిపోతే వారి కోసం ప్రార్థన చేయాలి, వారిని తిరిగి తీసుకురావాలి. యాకోబు పత్రిక 5:16 యాకోబు పత్రిక 5:16 మీ పాపాలు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. ఇది మరీ ఒప్పుకోలేదు, దాని ఏమంటారు, కొంచెం కష్టమైన మాట. పాపాలు ఒకడితో ఒకడు ఒప్పుకోవాలంట. మొత్తానికి మనస్పర్ధ వచ్చింది అనుకోండి, ఏం చేయాలట, నాదే తమ్ముడా తప్పు, నాదే అన్న తప్పు, ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. నువ్వు నన్ను అంటావా, నువ్వు నన్ను అంటావా, లేకపోతే నువ్వు కావాలని చేసావు, నువ్వు కావాలనో ఉన్నావు, ఇది అది ఫ్యామిలీయా, అది సంఘమా, వాళ్ళిద్దరు ఆత్మీయులా, మీలో ఎవడు ఆత్మీయుడో ముందు తను దాన్ని తగ్గించుకోవాలి. అది కదా ప్రభు చూపించిన మాదిరి. మీలో ఎవరు గొప్పవారిగా ఉండగలుగుతారో వాళ్ళు దాసులుగా ఉండాలి. అది కదా ప్రభు చూపించిన మాదిరి. అకౌంటబిలిటీ అంటే పెదరాయిల్లో తీర్పు తీర్చడాలు కాదు. అకౌంటబిలిటీ అంటే మనంతటి మనకి సబ్మిస్ అవుతాం, మనంతటి మన సబ్మిస్ అవుతాం. అన్నా నేనేమైనా కొంచెం మార్చుకోవాల్సినవి ఉంటే నాకు చెప్పండి, నా దగ్గర ఏమైనా మీకు లోపంగా కనబడితే నాకు చెప్పండి, నేను ఈ విషయంలో వీక్గా ఉన్నాను కొంచెం నాకు నేర్పండి, మీరు పరిచర్యకు వెళ్ళాలనుకున్నప్పుడు దయచేసి నాకు కూడా చెప్పి నన్ను ఇన్వాల్వ్ చేయండి. మనంతటి మనమే మనం టైం ఇస్తాం, మనం ఇన్వాల్వ్ అవుతాం, మన అకౌంటబిలిటీని మనమే అకౌంటబిలిటీకి ఒప్పుకుంటాం. నేనుంటాను, నేను మాట్లాడతాను, నేను లోపడతాను, నేనుంటాను. దయచేసి అలాంటి వాళ్ళు ఉండటం మనకు ఆశీర్వాదం, అలాంటి వాళ్ళ కింద ఉండటం మనకు ఆశీర్వాదం. మనం కూడా అకౌంటబిలిటీ తీసుకుని బాధ్యత తీసుకుని ఎవరెవరు ఎట్లా ఉన్నారో చూడగలగటం మంచిది. యాకోబు 5:16 మనం ఏం చదువుతున్నామంటే, ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకొని, దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాం బాగానే ఉంది, కానీ ఎవరిని గాయపరిచో వాళ్ళ దగ్గర పోయి ఒప్పుకో. రెండో మాట, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఎవరి కోసం వాళ్ళు ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాదు, సంఘంలో ఎవరికి బాగాలేదో, కాంగ్రిగేషన్లో ఎవరికి బాగాలేదో, ఎవరు అవసరతలు ఉన్నాయో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థనా సహాయం అది జరగాలి, అది జరగాలి. 19 అంటాడు, నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యం నుంచి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడలా వదిలేద్దామా, వదిలేద్దామా, ఎవరెలా పోతే నాకెందుకు అనుకుందామా, అది సంగమా, కాదు కాదు, మళ్లించాలి, మళ్లించాలి. ఇవే మన బాధ్యతలు, ఇవే మన బాధ్యతలు. సామెతల గ్రంథం 27:17 ఇనుము చేత ఇనుము పదునగినట్లు ఒకడు తన చెల్లికానికి వివేకం పుట్టించును. ఎందుకు మన కలిపి ఉంచాడంటే ఒకరి ద్వారా ఇంకొకరు ఎడిఫై అవ్వాలి, మేలు పొందాలి, బలపడాలి, నేర్చుకోవాలి, దిద్దుకోవాలి, మార్చుకోవాలి, మార్చుకోవాలి. ఎఫ్సి పత్రిక 4:1 ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందు సమాధానం మన బంధము చేత. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. కాబట్టి ప్రియారా, ఈ 3 మాటలు ఈ ఉదయకాలం. 1, చర్చి ద్వారా మనకి, సంఘం ద్వారా మనకు కలిగే లాభం ఏంటంటే వాక్యంలో ఎదుగుతాము. 2, కలిసి ఆరాధించుకోగలుగుతాము, కలిసి దేవుణ్ణి స్తుతించగలుగుతాం, కలిసి ఉండగలుగుతాము. 3, జవాబుదారితనం ఉంటుంది, నా మీద సూపర్విజన్ ఉంటుంది, నన్ను చూస్తూ ఉంటారు, నాకు నేర్పిస్తూ ఉంటారు, నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు, బలపరుస్తూ ఉంటారు, నేను బలహీన పడతా ఉంటే లేవనెత్తుతూ ఉంటారు. అకౌంటబిలిటీ దొరుకుతుంది. దయచేసి అలాగే సంఘాలను చూస్తున్నారా, ఎస్ఎఫ్జే జిల్లా సంఘాలను మీరు అలా చూస్తున్నారా, ఎస్ఎఫ్జే జిల్లా సంఘాలను నడిపిస్తున్న నాయకులు అలాగే సంఘాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారా? అలా ఉంటే మన సంఘాలు క్షేమాభివృద్ధి పొందుతాయి. ఆదిమ సంఘంలో దాన్ని చూడగలుగుతున్నాం, వాక్యం దాని కొరకు బోధిస్తుంది. అలాంటి మంచి వాతావరణంలో, అలాంటి మంచి వాతావరణంలో ఎదగడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.